మరి పక్కకి తగులుతుందా మీ మోకాలు అది ఏమైనా తగలకూడదు కదా మీ శరీరంలోనికి కొంచెం తేడా ఉండాలి. అలా కూర్చున్నారా మరి నేను చెప్తున్నా చేయమని కదా చెప్తున్నాను, లేకపోతే ఏమన్నా జరగండి కదా. మరి ప్రతిసారి నేను చెప్పాలా అంటే సరే అది నేను చెప్పక ముందు సెట్ అయిపోవాలి. కానీ మీరు మాత్రమే కాదు, మీరు ఎప్పుడు ఇలా చెప్పడానికి పని చేయదలుసుకున్నప్పుడు మీరు కరెక్ట్ చేసుకోండి, లేకపోతే కరెక్ట్ అవ్వలేదు. ఇంకో వైపు కలిస్తే ఏమవుతుందిరా, శరీరాలు తగలదు. కానీ చాలా మంది ఉన్నారు అప్పుడు ఏం చేద్దాం, ఇంతకీ కూర్చుంటాం ఏం చేస్తాం, ఏం జాగా ఉంది కదా కరెక్ట్గా కూర్చోటానికి. అలా దూరం వెళ్ళిపోకలేమ్మా, ఇంత తీరం ఉంటుంది సార్. ఇంత ఈ గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవు మహేశ్వర అన్నది మీకోసం చెప్పబడుతుంది. కరెక్ట్గా ఉన్నానా బ్రహ్మ, శరీరం కరెక్ట్గా ఉన్నదా, ఆపరేషన్ చేయాలి డాక్టర్ పక్కన కూడా ఎవడో ఉన్నాడు అనుకోండి, చేయగలరా, చేయలేదు. అలాగే మీ శరీరం ముఖం వరకు తగలకూడదు. కానీ మీరుంటే ఇరుక్కోసిన పరిస్థితి ఉంటే ఉంటాం, బస్సులోనే ఎక్కడో నిండిపోయి ఎక్కిపోయి ఇరుక్కున్నాక ఆయ దూరంగా కూర్చో గురువు బ్రహ్మ గురువు విష్ణు అంటే ఎవరుగా వినేది అక్కడ. ఇక్కడ సంగతి చెప్తున్నాను, ఇప్పుడైనా సాధ్యమైనంత వరకు అది నేర్చుకోండి. మరి నిన్నుముందు కరెక్ట్గా ఉందా, ఇలా ఉందా అలా ఉందా చూసుకోండి. కొందరు ఇలా ఉంది కొందరు ఇలా ఉంది, మరి అది కరెక్ట్ కాదు కదా. మెడలు కరెక్ట్గా ఉండాలి, క్షీణంగా ఉండాలి. మరి అలా చూసుకున్నప్పుడు మా వేదం కూడా అని చెప్పి కాస్త కళ్ళైనా తిప్పుకోవాలి, లేకపోతే మీరు నేను చెప్పాను కదా కొందరు అట్టతో చూస్తున్నారు అర్థం కాలే. ఫ్రెంచ్ భాషలో చెప్తే అర్థం అవుతుందేమో, గోయి గోయి ఇప్పుడు అర్థం ఏం చేయాలి, ఇంకో భాష చెప్పాను ఇదే అంటే అందరూ ఆలోచిస్తుంది తెలుగు భాష. ఇటు పెరిగితే అమ్మయ్యా ఇంకా రాల్సి కొంతమంది కూర్చోలేదు కరెక్ట్, ఇంకా అటే చూస్తున్నారు ఏమో వాళ్ళు అవాళ్ళని చూస్తున్నారేమో, ఇంకా నేను చేయగలిగేది ఏం లేదు. మీకు అసలు స్థిరంగా కూర్చోనే రాకపోతే ఇంకా మూడు కలవాలి కదా, భౌతిక నువ్వు తిరగాలి కొంచెం, నా వ్యక్తి తిరగాలి అంటే ఇంపార్టెంట్ కూర్చున్న అప్పుడు గురువు బ్రహ్మ గురువు విష్ణు గురువు దేవు మహేశ్వర అనే శ్లోకానికి అర్థం అది. నవంబర్ గురువు బ్రహ్మ అంటే అక్కడ ఆ పని జరగాలి. ఇది క్లాస్ జరుగుతుందనమ్మా, నేను వచ్చిన లెక్చర్ ఇవ్వటమే, నా క్లాస్ అంతా మీరు నేర్చుకుని బయటకు చెప్తున్నప్పుడు క్లాసుల్లో అక్కడ చెప్పాలి. గురు బ్రహ్మ గురు విష్ణు ఇప్పుడు కొంచెం కొంతమంది కరెక్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది అటే ఉన్నారు కానీ ఓకే మెల్లిమెల్లిగా నేర్చుకుంటారు. మా వాళ్ళకి ఇంకా తెలుగు నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకున్నాక నేను చెప్పింది అర్థం అవ్వాలి, తర్వాత కదా కరెక్ట్ అవుతుంది. ఇంకా ఫారినర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. ఫారినర్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి, ఇంకో విదేశీ నుంచి వచ్చిన వాడు కాదు, ఇక్కడ చెప్పింది అర్థం అవ్వకపోతే విదేశీయుడే. ఇక్కడ ఉన్నారు కొంతమంది ఫారినర్స్ కూడా మన క్లాస్కి వచ్చారు, నోట్ చేయండి, నోట్లో నోట్ చేసి న్యూస్ పేపర్కి రాయండి. ఎవరు అంటే వీళ్ళ ఫోటో చూపించండి, వీళ్ళ ఫోటో చూస్తే అర్థమైపోతుంది ఎవరు ఫారినర్స్ అంటే. మెడ కాదు శరీరం చెప్పండి అన్నాను. ఇంకొంత మంది ముందు పంచుతున్నారు చెయ్యి ఇలా పెట్టి పెంచింది నేర్చుకోవాలి, గప్పుకుని రాలేదు. అందుకని నేనే మిమ్మల్ని గట్టిగా నొట్టడం లేదు, మామూలు అయితే హండర్ పెట్టుకోవాలి ఏ కరెక్ట్గా లేవు అని. ఇంత రెండు రోజులు నిలబడుకో గ్యారంటీ ఇచ్చి అందులో మొట్టమొదటి పాటిపోయేవాడు నేనే. కానీ నేర్చుకోవాలి. కానీ ఇదంతా చేశాక గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్మహేశ్వరి గురువే. గురు సాక్షాత్ అనే అన్నానా? సాక్షాత్ అని గురు సాక్షాత్. సాక్షాత్ అంటే ఏంటో మీ గురువులు ఏమంటున్నారు? గురు సాక్షాత్. సాక్షాత్ అంటే ఉన్నారా? అదే ఇలాంటి చిన్న శ్లోకం చెప్పేస్తే ఏమన్నారు? గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర, గురు సాక్షాత్. హీజ్ అవర్ విట్నెస్. మనకి సాక్షాత్ ఎవడు? గురువే. ఎందుకంటే మనం ఏ పని చేస్తున్నా ఈ పనులు కాదు, సాక్షి ఎవడు? వాడు టిక్కు పెడితే రైట్. ప్రపంచం అన్నా తప్పన్నా అందరూ కరెక్ట్ అని చెప్పినా వాడు వే అది గుర్తుంచుకోండి. అందుకే శ్లోకం చదివి ఇక్కడే కాదు చదవటం విడుకోవాలని తెలుసుకోవాలి. దానికే వాడు సాక్షే. అదే చూసుకుంటాడు అన్న నువ్వు ఇలా చేస్తున్నావా? ఇక్కడ శ్లోకం చాలా ప్రమాదకరమైనటువంటి శ్లోకం. అంటే నువ్వు మొదలెట్టక ముందే ఎవడు సాక్షి అంటే వాడు, వాడికి ఆధారంగా మనం ఇదంతా చేస్తున్నాం. గురు సాక్షాత్ బ్రహ్మ తత్మయేశ్వరే గురవే. కానీ ఎందుకు ఇదంతా నీకోసం కాదు. అఖండ మండలాకారం వ్యాప్తం లేన చరాచరం. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడున్నాడు నీకు సాక్షాత్గా? మొత్తం ప్రపంచంలో ఉన్నాడు. ఇంకా రెండవ శ్లోకం అది చెప్తుంది. అఖండ మండలాకారం వ్యాప్తం లేన చరాచరం ఎత్తదంగేన తత్మే శ్రీ గురవే. గురువు అన్న లాస్ట్ లైన్ ఏం చెప్పాము వినండి జాగ్రత్తగా. అఖండ మండలాకారం వ్యాప్తం లేన చరాచరం తందరైన తత్మే శ్రీ గురవే. అర్థం గురువు అన్న ఈశ్వరుడు అర్థం చేసుకోండి. సరే, ఇంతకీ ప్రతిరోజు మనం చేసుకునేది అర్థం చేసుకుని చేయండి అని చెప్తున్నాను. కానీ దీనికి బేసిక్ ఏంటి అంటే ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అని మొదలెడుతున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మళ్ళీ భూవ స్వ. అక్కడ మూడు మాటలు మనం వాడతాం. ఇక్కడ మూడు కలిసి నోటి మీ భౌతిక శరీరం ఉంది, దాంతోపాటు అఖండంగా ఉన్నటువంటి భౌతిక శరీరం ఉంది. భూ అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక శరీరం. మీకు తెలిసిన ఎంత దూరం ఉంటుందో మన భౌతిక శరీరం. సైంటిస్టులు చూపిస్తారు, ఎప్పుడైనా వెబ్లో చూడండి. ఇక్కడ నుంచి మొదలెడితే అలా పైకి భౌతిక జగత్తులని అలా 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 వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికో సప్త ఋషులు, ధ్రువులు. కానీ వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? వాళ్ళందరూ ఇంకా ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? ఇదంతా భౌతిక శరీరమే. మీకు కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి అలా పోతుంది. ఎక్కడికో లేదు, చిన్నకి వెళ్తాం అనుకో. మన శరీరం, మన శరీరం నుంచి కణము, కణం నుంచి యాటము, యాటం నుంచి న్యూక్లియస్, న్యూక్లియస్ నుంచి ఇంకా లోపలికి ఎక్కడికో వెళ్తారు. అది భూడు అంటే అర్థం. అది మిగిలిన నోట్లో భూడు అంటే అర్థం అవుతుంది. భూడన్న మాటను అంటున్నప్పుడు ఎంత విశాలమైనటువంటి భౌతిక శరీరం గురించి తెలుసుకోవాలో. కానీ అక్కడితో ఆపటండి. భువ మీ ప్రాణ శరీరం ఎక్కడుంది? భౌతిక శరీరంలో మన ప్రాణ శరీరం ఉంది మనకు తెలుసు. ఐదు ప్రాణాలు మనలో ఉన్నంత వరకు బతికి ఉంటాం. కానీ అసలు ప్రాణ జగత్తు ఎంత ఉంటుంది? భౌతిక శరీరమే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే ప్రాణ జగత్తు ఎక్కడికి వెళ్తుందో మీరు ఊహించలేరు. అది భూవ అక్కడికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత స్వహ, మీ మనస్సు జగత్తు ఉంది. ఎంతవరకు వెళ్ళగలుగుతారు మీ మనస్సు? ఊహించగలవా? ఆలోచించుకుంటే ఇంట్లో కూర్చుని ఎవరి గురించి ఏదో ఆలోచిస్తావో ఆలోచించలేవా? నువ్వు మనస్సుతో ఎక్కడో ఆలోచిస్తూ ఉంటే నువ్వు మనస్సు ఇక్కడ ఉన్నాడా? అక్కడెక్కడో ఉన్నప్పుడు ఉన్నావా? అక్కడికే కాదు, నువ్వు వెనక్కి కూడా వెళ్ళచ్చు. ఐదేళ్ల కిందప్పుడు ఇది జరిగింది అని మనస్సులో ఏదో ఆలోచించుకుంటావు, అది గుర్తొస్తుందా గుర్తురాదా? అక్కడ జరిగిన సంఘటన కొంచెం బాధకరంగా ఉంటే మళ్ళీ ఈ బాధ మీకు గుర్తొస్తుంది. ఐదేళ్ల కిందట ఎప్పుడో జరిగింది, అప్పుడు ఏదైనా అందమైన జరగడం జరిగింది సుఖంగా ఉంటే అది గుర్తొస్తుందో గుర్తురాదా? అంటే ఈ మనోమయ జగత్తు ఎక్కడికి వెళ్తుంది? వెనక్కి వెళ్ళిపోగలదు కాలంలో, ముందుకి వెళ్ళిపోగలదు. అది స్వహ. ఉత్తినే ఓం భూ భూవ స్వహ అంటే ఏం అర్థం ఉంటుంది? కానీ అది నేర్చుకోవాలి, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. భౌతిక జగత్తులో టెలిస్కోప్ గురించి ఉపయోగించుకుంటే ఎంత దూరం వెళ్ళొచ్చు నువ్వు? ఎంత దూరమైనా చూడవచ్చు. మైక్రోస్కోప్ ఉపయోగిస్తే భౌతికంగా మరి ప్రాణమయ శరీరంలో ఏం చేయాలి? అలాగా మానవీయ శరీరంలో ఏం చేయాలి? చేయాలని మీరు నేర్చుకోమని చెప్తే మీకు చిన్న చిన్న పనులు మీరు చేసుకోలేకపోతే తప్పు మీది, మీరు నేర్చుకోవటండి. అందుకని చెప్తున్నాం, అంతటి ఉత్తినే గాయత్రి అంటే మీకు అర్థం అవుతుంది. ఇది మనసులో ఉంచుకోండి, ఇప్పుడు ఇది నేర్చుకుంటున్నాము. ఓం భూ భువ స్వ. కానీ వీడు అభివృద్ధి నేర్చుకోవటానికి ఒక యంత్రం కావాలి. ఉత్తినే చూస్తే ఏం కనిపిస్తుంది? టెలిస్కోప్ ఏదో పెట్టుకుంటే యంత్రం కావాలి కదా. మరి భూ భువ స్వ ఇవంతా తెలుసుకోవటానికి చేసే యంత్రము సూర్యుడు. సూర్యుడి చుట్టూ ఇదంతా జరుగుతుంది. అంచేత ఆ టెలిస్కోప్, ఆ సూర్యుడి, ఆ మైక్రోస్కోప్ చిన్నగా లోపలికి వెళ్ళేవాడిని నువ్వు చూడగలగాలి. అప్పుడు ఆ సూర్యుడికి వ్యాల్యూ. ఇప్పుడు దండం పెట్టి చేస్తే ఏం చేస్తాడ? దండం పెట్టా, నువ్వు దండం పెట్టా. ఇది నేర్చుకోవటానికి మంత్రం. సర్ పరిచరు వారేం ఆ సూర్యుడు భర్గో దేవస్య ధీమని అన్నింటి కట్టి తీసేస్తాడు. తీసుకెళ్ళి ధీయో యోన ప్రచోదయాత పనులు చేయండి. డాక్టర్ మెడిసిన్ చేశాక ఆపరేషన్ అన్ని చేస్తున్నాడు, చేయటం కదా. ప్రతి డాక్టర్ చేస్తాడు కరెక్ట్గా అన్ని చేస్తున్నాడు. మరి మీరు ఎందుకు చేసుకోలేము మనం? అది గుర్తు చేసుకోండి. అందుకే వైద్య మంత్రం అనేది చేస్తే చేస్తే అంటే ఏ రోజుకి ఆ రోజు నువ్వు డెవలప్ అవ్వాలి. ఇతని చెప్పి క్లాస్ కట్టకపోతే ఏమవుతుంది? కానీ సూర్యుడు నీకు ఎదుర్కొంటూనే ఉన్నాడు, ఏం చేయాలో చెప్పటానికి. కానీ నువ్వు ఎప్పుడు సూర్యుడిని అడగవు, గొడుగు ఒకటి పెట్టుకుంటావు. ఎందుకంటే సూర్యుడు కనపడకూడదు. ఎందుకంటే పొడుగు పెట్టుకున్న ఎండ ఎక్కువగా ఉంటే లేకపోతే ఏం పెట్టుకుంటావు? గాడెస్ పెట్టుకుంటావు. పెట్టుకోండి, అభ్యంతరం ఏందే. ఇచ్చంటే ఈ భౌతిక శరీరం గురించి మాట్లాడటమే, సవిత గురించి చెప్తున్నాడు. సూర్యుడి యొక్క ప్రాణశక్తి గురించి మాట్లాడుతున్నాం మనం. ఇంకా అక్కడ సవిత అనే మాట సూర్యుడిది కాదు అని గుర్తుంచుకోండి. మనం సూర్యుడిని పట్టించుకోవటమే, డాక్టర్ని పట్టించుకుంటామా? డాక్టర్లో ఉన్నటువంటి శక్తిని పట్టించుకుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, వాడి శరీరాన్ని పట్టుకుంటారా? లేకపోతే వాడి బ్రెయిన్లో ఉంది కదా, ఆ శక్తి అడుగుతున్నారా? మీరు ఎవరి గురించి అడుగుతున్నారు? భౌతిక శరీరాన్ని అడుగుతున్నారా? మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? డాక్టర్ భౌతిక శరీరాన్ని పట్టుకోరు. మీరు డాక్టర్ అనగానే మీకు ఏమర్థమైంది? వాడి యొక్క సవిత, వాడి జ్ఞానం, వాడి శక్తి పట్టుకుంటారు. మీరు సూర్యుడిని పట్టుకోకండి, సూర్యుడి యొక్క అప్పుడు ఈ మంత్రం మీకు కరెక్ట్గా అన్నట్టు లెక్క దాంతో మొదలెడతాం మనం ఏ పని చేసినా. సూర్యుడితో మొదలెడుతుంది. సూర్యుడి యొక్క శక్తితో మనం చేస్తుంది. ఇలా అందరం కలిసి చేద్దాం ఒకసారి. ఓం భూర్భువస్వః భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నిన్న మనం ధ్యానం గురించి మాట్లాడుకున్నాం. ధ్యానం అంటే ఏమిటి అర్థం చేసుకోవాలి. ముందు మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి, భౌతిక శరీరము అంటే ఆసనాలు ఉండవలసిందే. ప్రాణాయామము ప్రాణాయామాలు అవి చేసుకోవాల్సిందే. ఇవి రెండు దేనికి వెళ్ళింది? ప్రాణమయ కామమయ శరీరం. భౌతిక శరీరం ఉంది, ప్రాణమయ శరీరం ఉంది, దాన్ని కోరికల శరీరం అంటాం. కానీ అక్కడ కాదు, ఇంకొక స్టెప్ వెళ్తున్నాం. స్వహ మనోమయ శరీరం. అద్భుతం కాదు ఆ మాటలు. ఓ దాన్ని ఒకటి చెప్తున్నాను. కానీ అవన్నీ ఒకటే. ఈ భౌతిక శరీరం అనొచ్చు, లేకపోతే భూర్ అనొచ్చు. భూర్ అంటే యూనివర్సల్ ఫిజికల్ ప్లేస్. దానికి ఆధారం ఏంటి? నీ శరీరం. ఈ శరీరం నుండి యూనివర్స్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మరి నీ ప్రాణాలు ఉండాలి. ప్రాణమైన శరీరం అంటాం. మనకి ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. మరి మనం రెండే మనిషి చెప్పారు, ప్రాణమయ శరీరానికి ఏమున్నాయి? ఐదు ప్రాణాలు ఉన్నాయి. మీరు వాటిని ఉపయోగించుకోవడం తెలుసా? మన ప్రాణ శరీరంలో నువ్వు ఏదైనా పని చేయాలి అంటే ఐదు ప్రాణాలతోనే చేయగలవు. చేతులతో ఏం పని చేయవు. అంతవరకు అర్థమైందా మీకు? దానికి ఒక ఉపకరణం ఉంది మీకు, శక్తి. వాటిని ఐదు ప్రాణాలు అంటాం. ప్రాణాయామాలతో చేస్తున్నాం. మీ ప్రాణశక్తిని డెవలప్ చేసుకోవాలి. భౌతిక శరీరాన్ని ఎలాగైతే ఆసనాలు వాటితో కరెక్ట్ చేస్తాము, ఎంత శక్తి వచ్చేసిందో నేను మాట్లాడటానికి కూడా శక్తి లేకుండా చేసేసింది. అది ఫ్యాక్టే మీరు తీసుకుంటే. చేత మీరు విని వాళ్ళు కరెక్ట్ చేయలేదంటున్నారు. నేను సరే నా ప్రాణశక్తి ఏం ఇస్తుందో అని ఆలోచిస్తున్నాను. మీ దృష్టిలో ఉంది అదేది కాదు, అందులో ఏం లేదు. అది చేస్తుంది హ్యాంక్ ఇంకా పెట్టలేదు, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకోకుండా నువ్వు ఆ ప్రాణశక్తి గురించి ఆలోచిస్తావు. సాధారణ అది నేర్చుకోండి ప్రతి క్షణం. కాబట్టి అవద్దు, కానీ అది కరెక్ట్ చేయాల్సిందే. లేకపోతే నేను చెప్పలేను కదా, అది వేరే విషయం. కానీ నెగిటివ్ ఏంది? ఓకే, నా ప్రాణశైలిని కరెక్ట్ చేసుకున్నాను. తేడా మీకే అర్థమవుతుందేమో. ఇది ముందున్నప్పుడు నాకు శక్తి ఎలా ఉందో, దీని తర్వాత ఉన్న శక్తి మీకే అర్థమవుతుంది. చూడగలుగుతే ఆ తేడా ఉపయోగించుకోవటమే ఉంది ప్రతిదీ. అందుకు చెప్తున్నానండి, చేత ఆసనాలు భౌతిక శరీరం, ప్రాణాయామాలు ప్రాణమయ శరీరం. కానీ ఇంకొక స్టెప్ వెళ్ళాల్సి అక్కడ ధ్యానంలో చేస్తాం. ఆసన ప్రాణాయామ ధ్యాన భౌతిక ప్రాణమయ మనోమయ అనేది అప్పుడు గుర్తుండాలి. మూడు కలిపి చేస్తేనే ఏదైనా పని జరుగుతుంది. ఈ మూడు కలవకుండా ఏ పని చేయలేవు. ఈ మూడు కలవాల్సిందే, ఏ పని చేయాల్సిన ఆఖరికి నా వేలు ఇలా అన్నాళ్ళన్నా మూడు కలుస్తాయి. ముందు నా ఆలోచనలో ఈ వేలు మీకు చూపించాలి, ఇది కట్టుకుద్దామని అనుకుంటా. అనుకున్నాక ఇది ఫిక్స్ అయిపోయిందనుకో, మళ్ళా ప్రారంభమైన శరీరం కలవాలి. దాని తర్వాత అది కదలాలి. అంతట భూర్భువస్వ మూడు ఎప్పుడు కలిసి ఉంటాయి. కానీ మన శరీరంలో మీరు జాగ్రత్తగా ఆలోచించండి, మీ శరీరము కానీ
నీ కోరికలు కానీ నీ ఆలోచనలు కానీ మీ శరీరంలో లేవు. మొట్టమొదట అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మీరు లేదు, మీరు మీ భౌతిక శరీరం మీ కంట్రోల్లో లేదు. స్ట్రైట్గా కూర్చోమని చెప్తే ఎంతసేపు కూర్చోగలరు చూద్దాం. కూర్చోలేదు ఎంతసేపు అన్న సంఖ్య తర్వాత చూద్దాం. అంటే భౌతిక శరీరం వేస్ట్, దేవుడు పని చేద్దాము అంటారు. సిగ్గుండాలి కదమ్మా, పని చెయ్యాలి అంటే ఈ మూడు కరెక్ట్గా అవ్వాలా వద్దా? అది లేకుండా ఏదేదో అడిగిస్తారు. మేము ధ్యానం చేసేస్తామండి, మేము లలితాదేవిని అలా చూసేసామండి, కలిపితే ఇలా ఎందుకుంటాం? ఆ వ్యాసం ముందు కరెక్ట్ చేసుకోవాలి. మీరు పూజలు చేస్తున్నారు ఎందుకంటే మీకు ఎవరు కరెక్ట్గా చెయ్యాలనేవాడు ఎవడో చెప్తాడే. డైరెక్ట్గా ధ్యానం మొదలెస్తామంటారు. ఏం చేస్తాం, మీ శరీరమే కరెక్ట్ చేయాలండి. అందుకని కనీసం నా మాట వింటున్నప్పుడైనా కరెక్ట్గా ఉండండి. అసలు ముఖ్యమైనది ఏంటి విషయం, మీ వెన్నుపూక, మీ శిరస్సు, ఈ గ్రీవము కరెక్ట్గా ఉండాలి. మీరు అనుకుంటే అవ్వదు, చేస్తే వస్తుంది. మరి ఎన్ని లెక్చర్లు వింటే ఏమవుతారా? మరి ట్రై చేయండి అంటున్నాను నేను. ట్రై చేయండి, ఏమో చూద్దాం ఏం చేద్దాం. అండ్ మేబీ ఇంకా మీరు తెలుగు భాష నేర్చుకోలేదు, అండ్ మేబీ నా తెలుగు భాషలో లేదు అంటే మీరు ఎవరు చేయటం లేదు, అది కరెక్టే. అంచేత నేనే అనుకోను మీరు చేస్తున్నారా లేదా. చేయగలిగితే మంచిది, నేను చెప్తున్నప్పుడు చేస్తే, మీరు ఏదైనా తప్పు చేస్తే కరెక్ట్ చేయగలను. అంచేత ఈ క్లాస్ అంతా జరిగేంత వరకు నేను అందుకే స్థిరంగా కూర్చొని కూర్చోమని చెప్పింది. అది వీలైతే పద్మాసనంలో కూర్చోండి అని చెప్తాను నేను. మరి అది చెయ్యం మనం, కానీ మీరు దేవుణ్ణి చూస్తారే మీ విష్ణువు పాప ఆయన పద్మాసనంలోనే నుంచోవాలో కూర్చోవాలి. వాడి కర్మ అది, మీరు ఏం చేసినా పర్వాలే. మీ ఫోటోలు పెట్టుకుంటారు కదా దేవుళ్ళని, వాడు దేని మీద ఉండాలన్నా పద్మాసనంలో వాడు కూర్చోవాలయ్యా, తప్పు కదా. ఎందుకు వాడిని పెట్టుకున్నావు అలా అవ్వాలని, ఫోటో అందుకు పెట్టుకుందాం అక్కడ. ఎవరిని నచ్చిన ఫోటో వాడిని పెట్టుకుంటున్నామో పెట్టుకోవటం లేదా? మరి దేవుడి ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే అందుకో, మొట్టమొదట మీ పద్మాసనం కరెక్ట్ అవ్వాలి. అంటే కాళ్ళు మాత్రమే కాదమ్మా, బ్యాక్ బోన్ స్ట్రైట్ అవ్వాలి, మెడ కరెక్ట్ అవ్వాలి, శిరస్సు దాని మీద కరెక్ట్గా ఉండాలి. అంటే మొదటి ప్లేస్ అయింది ఆసన, శరీరం కరెక్ట్గా ఉంది. మీరు ఎప్పుడైనా చూసారా ఎవరైనా ధ్యానాలు అవి ఋషులు వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే మీరు కూర్చున్నట్టు కూర్చుంటారా, వాళ్ళు ఏదైనా కరెక్ట్గా కూర్చుంటారా? వాళ్ళు ఋషులు కనుక చేశారు, మీకు అంత ఈజీ టెక్నిక్ తెలియదు వాళ్ళకి, ఇలా కూర్చున్నా పని చేసింది. కుదరదురా, నువ్వు కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు చేయలేరమ్మా, మీరు నేర్చుకుంటూ ఇందులోకి చెప్పాలి. అది నేర్చుకుంటే వస్తుంది, నేర్చుకుంటే చాలా ఈజీ, ఏది అంత కష్టం ప్రపంచంలో ఏమీ లేదు చేసుకుంటే. దేని గురించి నేను చెప్తున్నాను, భౌతిక శరీరం ఆసనాలలో ఉండాలి. మీకు అందరికీ తెలుసా ప్రతి దేవతకి వాడికి ఒక ఆసనం ఉంది. ఆసనం అంటే తెలుసు కదా, వాడి వాహనం ప్రతి దేవతకి ఉంది. లక్ష్మీదేవికి ఉంటే ఎవరి హంస ఉండాలి? గాయత్రికి హంస ఉండాలి కదా. విష్ణు ఉంటే గ్యారెంటీకి ఎవడుంటాడు? కోడి ఉంటుంది, కోడి కాదు మేక విష్ణువుకి. పాము ఖచ్చితంగా తెలుసా మీకు, దొరుకుతుంది అనుకుంటుంది. అంటే అది వాడి వాహనం ఏమిటి? సరస్వతి ఒకసారి హంస కనిపిస్తుంది, ఒకసారి నెమ్మది. అదన్నీ వాళ్ళ వాసనాలు. ఏ దేవతకైనా ఆసనం లేని వాడు ఎవరైనా ఉన్నాడా? ఉన్నాడా ఎవరైనా? ఇంకా ఎవరైనా దేవతను వాడమ్మా, అదే ఆవిడ కరెక్ట్గా లేదని. దుర్గా దేవి నెమలు పెట్టుకుంటుంది. పాము భార్యతుంది కదా, దుర్గకి ఎవరు తెలుసు కదా, ఇందుకు ఇదంతా చెప్తానండి. వాళ్ళ ఆసనాలు, ఆసనాలు అంటే మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేయండి. మనస్సు గురించి చెప్తున్నా, మా ధ్యానం గురించి చెప్తున్నా, ఏదో లెక్చర్ చెప్పటంలే, దానికి మీద అర్థం ఏంటంటే చెప్తున్నా. ఓ ప్రిన్సిపల్ ఉన్నాడు, కాలేజీలో ఉంటాడు. మా ఎక్కడ కూర్చుంటాడు? ప్రిన్సిపాల్ కుర్చీలో కూర్చుని ఉంటాడు. అక్కడే కూర్చుని ఉంటాడా లేకపోతే ఎక్కడైనా బయటకు వెళ్ళి అటు ఇటు వెళ్తూ ఉంటాడా? నువ్వు వెళ్తున్నప్పుడు వాడు ప్రిన్సిపల్ అవునా కాదా అంటే వాడి ఆసనం వాడుతూనే వస్తుంది ప్రిన్సిపల్. అదే అర్థం చేసుకోండి. కుర్చీ మీద ప్రిన్సిపల్స్, దాని మీద ఓ వాచ్మెన్ వచ్చి కూర్చున్నాడు అనుకో, అక్కడ ప్రిన్సిపాల్ అయిపోతాడా? కూర్చున్నావాడు వాడు అక్కడ ప్రిన్సిపాల్, అక్కడ కూర్చోతే పోయినా ప్రిన్సిపాలే, వాడు ఆసనం అది. ఇప్పుడు ఆసనం మనస్సులో ఏంటో అర్థమైందా? అందుకు ఇదంతా చెప్పే గోల్ అంతా నేను చెప్పేది. మీరు భౌతిక జగత్తులో కూర్చున్నాం ఒక ఆసనంలో, కరెక్ట్ అది, అది కరెక్టే. కానీ మనస్సులోకి వెళ్ళిపోయాక ఈ భౌతిక శరీరం ఇంపార్టెంట్ కాదు, కుర్చీ అక్కడే ఉంటుంది. ప్రిన్సిపాల్ కుర్చీ ఎక్కడ ఉంటుందిరా? ఎక్కడ పెట్టాడో అక్కడే ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉంటుంది నీ భౌతిక శరీరం, కరెక్ట్గా ఉండాలి, అది నీ ప్రిన్సిపాల్. గరుడ ఆసనం వేసావా, సింహ ఆసనం వేసావా, దేవతలు అది దాని మీద కూర్చొని ఉండాలి. అస్తమానం కుర్చీ మీద కూర్చొని ఉంటారా ఎప్పుడు? కానీ కుర్చీ ఏంటి? అదే అంతే, ఆసనాలు మీ దగ్గర ఉండాలి కూర్చొని. పద్మాసనం ఉండాలి. ఇంత ఏ దేవతను చూసినా ఏది పెట్టుకున్నా ఖచ్చితంగా ఎక్కడెక్కడో వర్ణనం చేయాలి. వాళ్ళు పద్మాసనం అయినా కూర్చొని ఉంటారు, లేకపోతే చేతిలో ఎక్కడో ఎక్కడో అక్కడ ఖచ్చితంగా పద్మం ఉంటుంది, అవునా కదా? అందుకని పద్మాసనానికి అంత ఇంపార్టెంట్. అందుకని మీరు పద్మాసనం కూర్చోవాలి. నాకు చాలామంది అడుగుతారా, మేము చిన్నవాడిని కాదు చేయలేము అని. నా ఉదాహరణ చెప్తా ఏం జరిగింది. బెంగళూరులో జుందల్ నేచర్ క్యూర్ దగ్గరికి వెళ్తే వాడు మొట్టమొదట అందరికీ ఆసనాలు నేర్పేవాడు. మొట్టమొదట ఒక్కడాడు వచ్చాడు, 6.5 ఎత్తు. వాడి బరువు దేవుడు తెలియాలి, 800 కేజీలు, 1000 కేజీలు బరువు. వాడికి గదిలో రూమ్ లో తీసుకెళ్ళటానికి అసంభవం, వాడిని తీసుకెళ్ళటానికి. అప్పుడు వాడిని చూస్తే హాల్లో కూర్చోబెట్టాడు, మంత్రం ఇచ్చి అక్కడ ఉండరా నువ్వు, హాల్లో తలుపులు ఎక్కువగా ఉంటాయి కదా, ఇలా అక్కడి నుంచి వచ్చిన్నాడు. అప్పుడు వచ్చాడు, నేను దాన్ని డయాబెటిస్ దానికోసం వెళ్ళాను. ఆయన వచ్చాడు పాపం భీముడు. వాడికి ప్రాబ్లం ఏంటి? మోకాళ్ళనేది ఎక్కడ తరగటం లేదండి, వచ్చాను పడమాట లేదండి. వాడికి ప్రాబ్లం ఏంటి? వాడి కాలు ఎలా ఉంటుందో ఉంచగలవా? ఆల్మోస్ట్ ఎంతకంటే కొంచెం పెద్దది వాడి కాదు. లిటరల్గా చెప్తున్నాను, హాస్యాన్ని కానీ నేను చాలాసార్లు చెప్పాను. నేను కొంచుంది వాడి కాలు, అందులో ఒక కాలు ఏంటది వాడిది జామ్ నెప్పి కదంటే వాళ్ళు ఏం చెప్పారు? ఏదో పద్మాసనమే అన్నారు. వేయగలట 21 రోజులు చేస్తాడు వాడు. నా కళ్ళలో చూశాను, సరస్వతి చెప్పాను ఈ విషయాన్ని చెప్పాను. మరి ఆ వాడు అలాంటి వాడు ఆ స్తంభాలు చేసుకుని పద్మాసనం వేయగలిగితే మీకేమిందిరా? వాడు వయసు అప్పుడు 65 ఏళ్ళు, 65 ఇయర్స్, చిన్నవాడేం కాదు వాడు. ఆసనాలు ప్రయత్నం చేస్తాను, దాన్ని గబ్బుకున్నట్టు విరుగుతాయి. అంతేకాదు సార్ చెప్పారంటే దేశాయని పద్మాసనాన్ని ఒక స్థుతి పెట్టుకుని వెనక్కొట్టి ఈ కాలు పైన పెడదామంటే అధికాదిగా చెప్తోంది. ప్రయత్నించండి. వాడికి 21 రోజుల్లో పద్మాసనం వచ్చేస్తే చివరి రోజు నేను వాడు కూర్చుని వాడి పక్కనే నా పక్కనే పెట్టారు వాడిని. నాకు ఆశ్చర్యం వేసింది, వాడు గంటన్నర అరౌండ్ గంటన్నర కంటే కొంచెం ఎక్కువ, 2 గంటలు తక్కువ కూర్చున్నాడు పద్మాసనంలో. నేను కూర్చోలేకపోయాను, ఇంత పెద్ద గురువు అది అంతా చెప్పి మీ అందరికీ చెప్పి ఆయన చెడుతున్నా కదా, నేను చేయలేదు. సరే అక్కడ ట్రైన్ అయ్యాక ఇప్పుడు నేను 3 గంటలు కూర్చోగలను వేరే విషయం. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీ వయస్సు కానీ నీ శరీరం కానీ వాడిదే కరెక్ట్ అవుతే నీది ఎందుకు అవుదురా? కానీ ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అలా నింపట్టేటట్టు గప్పుకున్న అవుతే విరుగుతుంది ముఖ, అది నేను చెప్పటం లేదు. మిల్లి మిల్లి మీరు అందుకేం చెప్పే కసేపు కూర్చోండి, మళ్ళీ గుర్తుంది అంతే తప్ప వెంటో కూర్చోవటం కాదు, కూర్చోగలిగాను కదా ఇప్పుడు కరెక్ట్ అవ్వలేదు, మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేయండి. అది ఇంపార్టెంట్. పద్మాసనం గురించి చెప్తున్నాను, దేవతల యొక్క పద్మాసనం అంటే ఏంటో అర్థమైందా? ఇది పద్మాసనం వేసి నువ్వు కూర్చున్నావు, ఇది శరీరం. ప్రిన్సిపల్ వాడి కుర్చీలో కూర్చున్నాడు, వాడు దాని మీద కూర్చుంటాడు కదా రాజాని. తర్వాత ఏం చేస్తాడు వాడు? పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఎక్కడైనా మీటింగ్ అది ఉంటే ఇంకో ఊరికి కూడా వెళ్తాడు వాడు. అంటే కుర్చీ తీసుకువెళ్తాడు కానీ ప్రిన్సిపల్ వెళ్తాడా వెళ్ళడా? ప్రిన్సిపల్ వెళ్తాడు కదా. అక్కడ వాడిని ఏమంటారు? ప్రిన్సిపల్ అని అంటాడు. వాడిని ఎక్కడైనా ఏదైనా దాంట్లో పెట్టాలి అంటే లెక్చరర్స్ కూర్చోబెట్టారు వాడిని, ఖచ్చితంగా ప్రిన్సిపల్ చేయాలి కూర్చోబెడతారు. అర్థమవుతుంది? నేను మనస్సు గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఆ పద్మాసనంలో కూర్చోండి. కానీ దానికి ఆధారం ఏంటి? ఈ పద్మాసనం. మీకు ఈ పద్మాసనం ఉంటే ఆ పద్మాసనం అవుతుంది. ప్రిన్సిపల్ కుర్చీలో ఉంటే ఆ ప్రిన్సిపల్ చీఫ్ మినిస్టర్ ఉంటాడు. ఏ కుర్చీలో కూర్చుంటాడు చీఫ్ మినిస్టర్? కుర్చీలో కూర్చోడు. కానీ ఏదైనా సంతకాలు పెట్టాలి, ఏదైనా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ చేయాలంటే ఎక్కడ కూర్చుంటాడు? ఆసనం వేయాల్సిందే. చీఫ్ మినిస్టర్ ఒకవేళ వాడి కుర్చీ లేకపోతే దాని మీద రాస్తారు, ఈ కుర్చీ మీద ఎవడు కూర్చోవాలి? చీఫ్ మినిస్టర్ కూర్చోవాలి. అర్థమవుతుందమ్మా ఆసనం అంటే ఏంటో? దానికి చెప్తున్నా, పద్మాసనం గురించి చెప్తున్నా. అంతే అర్థం చేసుకోండి. నేను ధ్యానం చెప్తున్నాను, ధ్యానానికి ఏం చేయాలో చెప్తున్నానమ్మా. అంతే తప్ప నేను ఏదో అవుతే, కానీ అర్థం చేయటానికి. అర్థం చేసుకోకపోతే ఏం లే. అప్పుడు ఒక ఆయన పద్మాసనం వేసుకున్నాడు, వెరీ గుడ్, కానీ మధ్యలో నేర్పించింది ఏం చేయాలి? అలా ఉండిపోకూడదు, తీసేసుకుని మళ్ళా జాగ్రత్తగా తీసుకుని నాతో మాట్లాడుతూ ఉంటాను, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. ఐదు రోజుల్లో అయిపోతుంది. వాడికి 21 రోజుల్లోనే అక్కడ వాడిని ట్రైన్ చేశాడే స్తంభాలు. ఏమైనా మీరు ఎవరైనా స్తంభాలు ఉన్నారా? మరి మీరు ఎందుకు చేయలేరు? మాకు నేర్పండి. ఇంకా నేను ఒప్పుకోను, కానీ నెప్పి ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కాలు ఇలా పెట్టాలి, జాగ్రత్తగా చేయండి. ఆసనాల్లో కూడా ఈ చెయ్యి ఇలా పెట్టాలి అనుకుంటాం, కష్టంగా ఉంది కొంచెం, అంతే. అదే ఉంచడానికి ట్రై చేస్తాం, మెల్లిగా మెల్లిగా మెల్లిగా. తొందరగా ఎక్కడ స్పష్టంగా చెప్తాం, తొందరగా చేస్తే దానికి ఏదో మెరుగు అది లాగేసాయనుకోండి, ఇంకా చేసేదే ఉంది. ఈ జీవితానికి చాలు. ఇంకా పద్మాసనం ఏ జన్మలో? ఆ టెక్నిక్ మీకు ఇష్టం అంటే అలా చేసేసుకో, ఇంకా జన్మలో వేయక్కలే పద్మాసనం. చెప్పండి అందరి బాబా భాష చూసుకోండి. ఇంతకీ పద్మాసనం యొక్క ముఖ్యతనం ఏమిటి, ఎందుకు అని? పద్మాసనం వేసుకుని నువ్వు కూర్చుంటే మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే, నీళ్ల మీద నీ మీద పడినా పద్మం మీద నీళ్లు ఆగవు, నీళ్లు జారిపోతాయి. నువ్వు పద్మాసనం వేసి కూర్చుంటే నీకేమేమో ఉంటాయి కదా, ఆలోచనలు, కుచ్చిత పిచ్చి పిచ్చి ఆలోచనలు. నువ్వు పద్మాసనం వేసి కూర్చుంటే మొత్తం జరిగిపోతాయి. అవి జరిగిపోతాయి కదా, లక్షణమే అది. నీళ్ళ మీద ఏదైనా ఉంటే ఏమవుతుందిరా, దాని మీద ఆగవు, జరిగిపోతాయి. నువ్వు పద్మాసనం మీద కూర్చుంటే నీ చెత్త చెత్త విక్షేపమైనటువంటి ఆలోచనలన్నీ జరిగిపోతాయి. అందుకు చెప్పేది ఋషులు అది, నీకు దానికోసం చేయాల్సింది అమ్మా. పద్మాసనం కాకుండా ఎలా వస్తుంది? అందుకని ఎప్పుడు పద్మాసనం 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 అని చెప్తాం. అర్థమైందా ఎంత ఇంపార్టెంట్ అది? మరి చిన్న చిన్న పిల్లల్ని ఆడుతూ చిన్న వాళ్ళలాగా వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఆడుతూ పాడుతూ చెప్పండి, ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటు అది ఆటలాగే చేయించుకుంటుంది. కానీ దీనికి కారణం ఏంటి అంటే, పద్మాసనం మీద నువ్వు కూర్చుని ఉండగలిగితే ఏది దాని మీద ఆగదమ్మా. నీళ్ళు ఎలాగైతే జారిపోతాయో చెడు అన్నీ జారిపోతాయి, ఖచ్చితంగా జారిపోతాయి. అందుకు ఇంత ఇంపార్టెంట్. అదే వాళ్ళు చెప్పారు కూడా, ఇందాక నా స్తంభం గురించి చెప్పానే. ఎవరి గురించి చెప్తున్నాను? పద్మాసనం విషయం. దానివల్ల పోయింది వాడిని చెప్పి, ఎక్కడా జరిగింది అక్కడికి వచ్చింది. కారణం ఏంటంటే పద్మాసనం. కానీ ఒక రోజులో అవలే వాళ్ళు వాళ్ళు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చెప్తూ చెప్తూ నా ముందే చూశాను వాళ్ళు ఎలా చేసుకోవటం అయ్యారు. మొట్టమొదటి రోజు వాడికి మోకాలు కూడా నడవదు. 21 రోజులు వేసాడు, మీకు రెండు నెలలు పట్టచ్చు, దానికే ఉంది. అక్కడ ఎవడో కూర్చుని ఎవడెవడో పక్క కూర్చుని అండర్ పెట్టుకుని చేస్తే 20 రోజుల్లో అయిపోయింది. నీ మనస్సుకి నువ్వే తీసుకో. కానీ ఇది ఎక్కడా కూడా ఈ ఆసనాలు అవి చేస్తున్నప్పుడు నీ నొప్పి చెప్తుంది చేయొచ్చో చేయకూడదు. ఎంతవరకు నొప్పి చేయగలమో అంతవరకే లాగాలి తప్ప అంతకంటే ఎక్కువ లాక్కండి. కానీ ప్రతిరోజు నువ్వేం చేయాలి? కొంచెం లాక్కుంటూ రావాలి. ఏదైనా ఉందో సెట్ అయిపోతుంది. వచ్చేసాక ఇంకా మీరు వద్దన్నా ఆగదు, అది ఆటోమేటిక్గా అయిపోతుంది పద్మాసనం. కానీ పద్మాసనం వల్ల ఏం జరుగుతుంది అంటే మీ మీద ఉన్న నెడు ఉందంటే మల విక్షేపాలంటేమే అవన్నీ మన శరీరం నుంచి జరిగిపోతాయి. అందువల్ల ఈ రోగాలు అవి సెట్ అవుతాయి పద్మాసనంలో. ఇందాక నేనే ఉదాహరణ చెప్పాను కదా, సంబంధించిన కళ్ళారా చూశాను. మరి మిగతా రోగులు ఎందుకు చేయగా? చేస్తే అమ్మా, వింటే ఏం అవ్వదు, చేయాల. ఒకరోజులో అవుతుందా? అందుకే నేను మిమ్మల్ని ఏది పెట్టుకుని కాదు పట్టుకుని లాగలే వీళ్ళని అంటే ట్రై చేయరా బాబు, ట్రై చేయరా బాబు అంటున్నాను. ఈ మాట గుర్తుంచుకొని ఇంటిలో కూడా చెప్పారు మాస్టారు, ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చమ్మా, భోజనం చేసినా చేసుకోవచ్చు, చేసి కాళ్ళు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, మఠం వేసుకోవచ్చా వేసుకోవచ్చా భోజనం చేశాక, మరి పద్మాసనం ఎందుకు వేయకూడదురా? కానీ అప్పుడు కూర్చుని నువ్వు పీకి పెట్టుకుంటే భోజనం చేశారు తప్పు, అసలే కరెక్ట్గా లేదు. ఎలా అర్థమైందా ఏం చెప్తున్నాను ఆసనాల గురించి? ఇంకా ప్రాణాయామంలో ఒకటి చాలా రహస్యం చెప్తాను నేను. ఎప్పుడు ఇది ప్రపంచానికి ఇంతవరకు రాలేదు, కానీ వెబ్బులో ఉంది, నా వెబ్బులో ఉంది. కానీ ఆ టెక్నిక్ చాలా సింపుల్, జాగ్రత్త కాదు. మీ శరీరం గురించి అర్థమైపోయింది కదమ్మా, కూర్చుని ఉన్నారు అంటే ఏంటి? మీ నరాల్లో ఉన్న బ్లడ్ వెసల్స్ నెర్వ్స్ అన్ని కరెక్ట్గా ఆ పొజిషన్లో ఉంటాయి. మరి ప్రాణమే శరీరంలో కూడా నాడులు ఉంటాయి. నాడులు అనే మాట చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నాడులు అని చెప్పేది ఈడ, పింగళ, సుషుమ్న, ఇది భౌతిక శరీరంలో లేవు, ప్రాణమే శరీరంలో ఉంది. అంతేత మీరు ఇక్కడ ఎడమ నాసిక, పింగళ నాసిక, భౌతిక శరీరంలో లేదు అవి. దాంట్లో ఏ ప్రాణాలు రావు, ప్రాణమే శరీరంలో ఉంటాయి. అంతేతను అంటే ఏం అవ్వదు, గాలి ఉంటుందమ్మా, ఆక్సిజన్ కరెక్ట్ అవుతుంది, హెల్త్ కరెక్ట్గా అవుతుంది, అదంతా కరెక్టే. కాదు ప్రాణాయామం అక్కడేం లేదు, అది ప్రాణమే శరీరంలో ఉంది. మరి దానికి ఏం చేయాలి? దానికి ప్రాణాయామాలు చేయాలి. దాన్ని మళ్ళా దీంతోనే మొదలెడతాం. కానీ గాలి లోపలికి వెళ్ళి వస్తుంది, ఇది వాయువు, ప్రాణాలు కాదు, ప్రాణాలు కాదు. కానీ దీంతో పాటు ప్రాణము వెళ్తుంది. మనకి ప్రాణం ఉందా లేదా? మీలో ఎవరికైనా మాకు శరీరం ప్రాణం లేదు అన్నవాళ్ళంటే చేతులు ఎత్తండి. ఇదివరకు చేతులు ఎత్తేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎత్తలేదు. అమ్మా మేము అందరం ప్రాణాలు ఉన్నాయి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తలేని వాళ్ళందరికీ ప్రాణం ఉందా లేదా? ఏదో అడ్డదిడ్డ అయిపోయిందమ్మా ప్రశ్న, మళ్ళీ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. మీకు ప్రాణాలు ఉన్నాయా లేదా చేతులు ఎత్త? అందరూ ఎత్తినట్టేనమ్మా, షూరా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది ఎలా వస్తుంది మన శరీరంలోకి. అంది సాధనం ఒకటి ఉంది, వెబ్లో నా యొక్క వెబ్లో మీకు వెతికి కనిపిస్తుంది అది. కానీ మీకు చెప్తే అర్థమైపోతుంది, చాలా జాగ్రత్తగా వినండి. మన శరీరం ఎక్కడుంటుందో చెప్తున్నా, ప్రాణాల గురించి చెప్తున్నాను, శరీరం గురించి నేను చెప్పటం లేదు. కానీ ఈ ప్రాణాల కంటే ఒక 6 అంగుళాల పైన ప్రాణమయ శరీరం ఉంటుంది. ఇక్కడ అసలు మీరు కాళ్ళ చేతులు పెట్టుకుంటే ఇలాగ మీకు తెలుస్తుంది సంఘర్షణ. చూసుకోండి చేతులు ఇలా అనుకుని, ఇలా అనుకోండి అనుకున్నారు కదా, కొంచెం దగ్గరగా పెట్టి అనుకోండి, చేతుల మధ్య వేడి ఏమైనా కనిపిస్తుందా మీకు? అందరికీ చూసుకోండి, ఇక్కడేం కనిపించదు మీకు, ఏం కనిపించదు మీకు. కానీ కొంచెం దగ్గరగా ఇలా పెట్టుకుని అనుకోండి, కనిపిస్తుంది ఏదైనా? అది ప్రాణం. అక్కడే ఉంది, కనిపించకపోతే మీకు అర్థం వచ్చిందే అంత దూరంగా ఉంటుంది అన్నమాట.
ఇంత దూరంలో ఉంటుంది ప్రాణమేశ్వరుడు. ఎక్కువగా చేతుల్లో స్పష్టంగా ఉంది, ఇక్కడ కూడా కనిపిస్తుంది కొంతసేపు వచ్చాక. ఇప్పుడు తెలియదు గ్యారెంటీ ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్నట్టే అది చూసుకుంటుంది.
అందుకే ప్రాణమయ శరీరం ఎక్కడుందో అర్థమైంది కదా. కానీ ఈ ప్రాణమయ శరీరం బయట ఉంది, కానీ లోపలికి వెళ్తే ఎక్కడుంటుంది? మళ్ళీ ఎముక దగ్గరికి వెళ్తుంది. ఇది లోపల బనియన్ వేషము, బనియన్ పైన షర్ట్ వేషము. ఈ షర్ట్ దేని మీద ఉంది? బనియన్ మీద ఉంది. కానీ బనియన్ ఎక్కడుంది? భౌతిక శరీరం. అంటే ప్రాణం కూడా భౌతిక శరీరం మీద నుంచి వచ్చింది, అది లేకపోతే ఏది ఉండదు. అంటే ఇక్కడే ప్రాణం అనుకోవద్దమ్మా, మీ మోస్పల్ నుంచి బయటకు వచ్చింది. అర్థమైందా చెప్పిన భాష? అంటే మన భౌతిక శరీరం ఖాళీలా ఉంటే దీని చుట్టూ ప్రాణమయ శరీరం ఉంటుంది. అంటే ప్రాణమయ శరీరం కోడు మళ్ళీ తీసుకుంటే ఎక్కడ ఉంటుంది? మళ్ళా ఎముక దగ్గర నుంచి ఉంటుంది. కానీ భౌతిక శరీరం ఇంతవరకే ఉంది, ప్రాణమయ శరీరం చుట్టూనే ఉంటుంది. అంతటా మన భౌతిక శరీరంలో ఉందో అలాగే ఉంటుంది, కానీ మనకు కనిపించదు. ఇంతవరకు అర్థమైంది కదా, కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకు వేణుపూస బ్యాక్ బోన్ ఉంది, వెన్నుపూస కరెక్ట్గా అర్థం ఉండదు. ఖచ్చితంగా ఈ దీని చుట్టూరా కూడా ప్రాణమయ వెన్నుపూస ఉంటుంది. చెప్పిన పాయింట్ అర్థమైందా? భౌతిక శరీరం ఈ బ్యాక్ బోన్ కాదు, కానీ ఈ బ్యాక్ బోన్ చుట్టూరా ఎలాగంటే ఇక్కడ బ్యాక్ బోన్ ఉందో దాని మీద ప్రాణమయ వెన్నుపూస ఉంది. కానీ వెన్నుపూస మీద బ్యాక్ బోన్ మీద ఆధారపడేది ఉంది, బ్యాక్ బోన్ లేకపోతే అదే ఉండదు. కానీ మీ వెన్నుపూసలో చక్రాలు లేవు, పైన ఉండే దాంట్లో ఉన్నాయి. చెప్పగలిగాను స్పష్టంగా మీకు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే మన ప్రాణమయ శరీరంలో అన్నీ ఉన్నాయి, హార్ట్ ఉంది, లెంగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం ఇక్కడ ఏది ఉందో అన్నీ ఉన్నాయి, కానీ ఏ రూపంలో ఉన్నాయి? భౌతిక శరీరంగా లేవు, అవి ప్రాణమయ శరీరంలో ఉన్నాయి. ఇక్కడ హార్ట్ ఉంది, అప్పుడు హార్ట్ పైన ప్రాణమయ హార్ట్ ఉంటుంది. కళ్ళు ఉన్నాయి, కళ్ళు పైన ప్రాణమయ కళ్ళు ఉంటుంది. ముక్కులు ఉన్నాయి, ఈ ముక్కు మీద ఇప్పుడు అర్థమైందమ్మా. అంటే మొత్తము ఈ భౌతిక శరీరమే ప్రాణమయ శరీరంలో ఉన్నాయి. వెరీ క్లియర్. అర్థమైందా? ప్రాణమయ శరీరం ఎలా ఉంటుందో ఇంకా నేను లేచి ఇలా తిప్పాను అనుకోండి, ఈ భౌతిక శరీరం నడిచింది, భౌతిక శరీరం కదిలేను, దీంతో పాటు ఇది కదిలినట్టే ప్రాణమయ శరీరం ఉంటుంది. అర్థమైందమ్మా? ఇక్కడ వేడి ఇలా కదిపాను అనుకో, అక్కడ లోపల ఎందుకు వెళ్తుంది? ప్రాణమయ చిత్తులు. అర్థమైందమ్మా? వెరీ క్లియర్. ఈ పారాలిసిస్ అదే అయినప్పుడు భౌతిక శరీరం కరెక్ట్గానే ఉంటుంది, అందులో ఏం లేదు, ప్రాణమయ శరీరం ఆగిపోయింది. తేడా అర్థమైందా? పారాలిసిస్ అదే జరిగినప్పుడు భౌతిక శరీరం అలాగే ఉంటుంది. డాక్టర్ని అడగండి, అక్కడే ఇంజెక్షన్ ఇస్తారు, అన్ని ఇస్తారు, ముట్టుకుంటారు, ఇది అలాగే ఉంటుంది. కానీ కదిలింది ఏంటి అక్కడ? ప్రాణమయ శరీరం ఆగిపోయింది. ఆ దిక్కు అది మొత్తం ప్రాణ శరీరం వదిలితే ఈ మొత్తం శరీరం పోయింది, అది తేడా. ప్రాణమయ శరీరానికి మీకు తేడా అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుందా క్లియర్గా? ఇప్పుడు ధ్యానం చేయించాలమ్మా. అందుకే ఇదంతా నేను మీకు, చాలామందికి అసలు అర్థం కాదు ఏం చెప్తున్నారు, ఏదో రోజు చేసేసుకుంటున్నారు. అంతేత కరెక్టే, కానీ వాయువు దీంట్లో వెళ్తే ఇక్కడుంది కదా ప్రాణమయ, ఇడ పింగళ, ఈ పైన ఉంది, అక్కడ ప్రాణం వెళ్తుంది, ఇక్కడ వాయువు వెళ్తుంది. తేడా అర్థమైందా? ఇక్కడే ఉంటాయి అవి, కొంచెం తేడా. అన్నాం అనుకో, ఇక్కడ నుంచి గాలి వెళ్తుంది, ఎడం వేపు ఉంది కదా ఇంకో ముక్కు. అర్థమైందా అందరికీ? ఆ ప్రాణమయ ముక్కులో ఇడ వెళ్తుంది. క్లియర్? వదిలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి గాలి వెళ్ళిపోతుంది వాయువు, ఇక్కడి నుంచి పింగళ నుంచి ప్రాణం వెళ్తుంది. అర్థమైందా? అంతటి ఇది చేస్తూ ఉంటే ప్రాణాయామం కరెక్టే, ప్రాణాయామం కరెక్టే మీరు చేస్తుంది, కానీ మీకు అర్థం అవటం లేదు. ఇది కాదు వెళ్తున్నది, ఇలా పింగళాల్లో వెళ్తుంది. అదే అర్థం అవటం తెలిస్తే ఈ వాయువు ఆపేసిదా, ఇది ఉంది కదా ఐడా తింగల కరెక్ట్గా ఉంటే వాడు చావడు. అందుకనే ఋషులు వాళ్ళని ఎందులో పెట్టేసి ఇచ్చేసినా ప్రాణం వెళ్తూనే ఉందిగా, వాళ్ళకి తెలిసి ఎలా వాడాలి చావరు. మీకు వస్తే ప్రాణం ఎలా చేయటం, మీరు చావరు. వాళ్ళెవరో ఋషుల్ని ఎక్కడో పెట్టేస్తే చచ్చిపోయారంటున్నావు, నువ్వు వచ్చేయగలిగితే నువ్వు చావు. దాన్నే గయా త్రాయతి ఇది గాయత్రి అని దానికి చెప్తున్నారు. ఆ ప్రాణాల గురించి గయానంటే ప్రాణాలు, ప్రీతి అంటే రక్షించేది, గయాన్ ప్రియతి ఇది గాయత్రి. అందుకు గాయత్రి చేస్తున్నాం కానీ ఫార్ములా అది తర్వాత చెప్తాను నేను. కానీ ఇంతవరకు అర్థమైంది కదా స్పష్టంగా, అందుకు కరెక్ట్గా కూర్చోండి ప్రాణాయామాలు కాస్త దూరం ఉంచుకోండి, అందుకే చెప్తుంది ఇదంతా చేయిద్దామని. సరే కూర్చున్నాం, మా 12 కాపాలా, 12:30 వరకు వెళ్ళొచ్చా? ఎంత టైం నాకు టైం అవుతుంది కదా, ఇక్కడ ఆపేదా? 12:30 వరకు చేస్తాను, అప్పుడు ఈ పైన అమ్మా ఇది నేను ఇచ్చిన అనేటం లేమ్మా, ఇది చాలా కొంచెం ఒకటి నా భాష కొంచెం చెప్పటం కష్టంగా ఉంది నాకు, మీరు అది అర్థం చేసుకుని జాగ్రత్తగా అర్థం చేసుకోవటం కూడా కష్టమైంది. అంతేత మీరు విని నేర్చుకుంటా ఉంటే నాకు అభ్యంతరం ఏంటిదా, ఎందుకు చెప్పండి? ఓకేనా అందరూ? ఓకేనా? సరే ఒకటి చెప్తున్నా జాగ్రత్తగా వినండి, ధ్యానం గురించి అసలు ప్రాణమయ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నాను అందుకు. కానీ ఆ ప్రాణమయ శరీరం ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది, మీ భౌతిక శరీరంలో ఏమేమి ఉన్నాయో అన్నీ ఉంటాయి కానీ అవి ఎప్పుడు బాగుపడవు, అవి ఎప్పుడు పాడిపోవు. ప్రాణమయ శరీరంలో ఏ రోగము రాదు, దేనికి రాదు, కళ్ళు కనిపించకపోయినా ఏ రోగం వచ్చినంతా భౌతిక శరీరంలో అవుతుందండి, ప్రాణానికి ఏం అవ్వవు, ఏమీ అవ్వవు, వాటికి అవి ఉన్నంత వరకే ఉంటాయి. అవి అడ్డదిట్టం ఉంటే సరే ప్రాణాలు కరెక్ట్గా వెళ్ళటం లేదు, అక్కడక్కడ దెబ్బతింటూ ఉంటుంది. ఇంతవరకు అర్థమైంది కదమ్మా. కానీ మీరు ప్రాణాయామం కరెక్ట్గా చేయగలిగితే మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే భౌతిక శరీరం గురించి మాట్లాడకండి. నాకు ఈ నిప్పు ఉందా, నాకు ఈ రోగం ఉందా, ఇది అవటం లేదు, అది నీ చేతిలో లేదు, ఎవరి చేతిలో ఉంది, ప్రాణ శరీరంలో ఉంది, అది ఎప్పుడు కరెక్టే. మనం ఏం చేయాలి, రెండింటిని లింక్ చేయాలి. అంటే ప్రాణమయ శరీరం కరెక్ట్గా చేస్తూ ఉంటే ఈ మొత్తం శరీరం కరెక్ట్ అయిపోతుంది. అంచేత మీరు ఇది ప్రాణాయామాలు అది చేస్తున్నప్పుడు భౌతిక శరీరం గురించి ఆలోచించకు. ఎందుకు, నువ్వు ఎక్కడ ఆలోచిస్తే నీ మనసు అక్కడ ఉంటుంది. నువ్వు నా కాళ్ళ నొప్పి అని ఆలోచిస్తూ కూర్చొని ప్రాణాయామం చేసావనుకో, అప్పుడు నీ దృష్టి ఎక్కడ ఉంటుందిరా, అబ్బా నొప్పి నొప్పి అంటే నీ బుర్ర ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇంకే పని ఎలా చేస్తుంది, ప్రమాదం ఏం జరిగిపోతుందిరా, ఏం అవ్వదు, కానీ తొందరగా జరగదు. ప్రాణాయామంతో ప్రమాదం ఎలా వస్తుందిరా, ఏమొచ్చినా అది ప్రాణమే, ప్రాణాలు ఇచ్చించే తప్ప తీసేది ఏం కాదు అది. అంచేత అమ్మ వాళ్ళు చేసేసుకుంటే ఏం అవ్వదు, కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బుర్ర ఎక్కడే పెట్టుకు చేస్తూ ఉంటే ఒకలాగా ఉంటుంది, అది వింటూ నా మాటే విన్నాం అనుకో, ఎక్కువ తెలుసుకోగలవు కదా, కానీ బాధ ఉంది అక్కడ. ఇంకా ఏం మ్యాజిక్లు ఏం సరిపోమ్మా, నిప్పులు ఉన్నా బాధ ఉన్నా ఉంటాయి అలాగే, కానీ మనస్సు దాని మీద పెట్టొద్దంటే వద్దు, వదద్దు, వదిలినా వదవ బాధలు. కానీ మనస్సు ఇప్పుడు అది వింటూ నా మాట వింటున్నారు కదా, బాధలు ఉన్నాయి కానీ మనస్సు దేని మీద ఉంది, అలాగే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామ శరీరం గురించి చేస్తున్నాం మనం, స్త్రీలు అయితే పద్మాసనంలో కూర్చోండి, స్త్రీలు అయితే నేర్చుకునేటప్పుడు అది చేస్తూ కూర్చుంటే మనసు దాని మీద కూర్చుంది అంటే అది దాని గురించి గొప్పవద్దు, ఇప్పుడు అది నేర్చుకోకండి, కానీ వీలైతే ఓకే కూర్చున్నాను. మనం ఇలా కూర్చుని ఇలా చేసుకుంటున్నాం, నడుస్తున్నాం, ఏదో పని చేస్తున్నాం, కార్ డ్రైవింగ్ చేస్తున్నాం, ఏదేదో పని చేస్తున్నాం, ఆయన ఏదో పని చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నా వాళ్ళు ఇదంతా నడుస్తున్నప్పుడు ప్రాణ శరీరం కూడా అలాగే కదులుతుంది. అది అర్థమైందా? కార్ డ్రైవింగ్ చేస్తున్నా అనుకో, ఇలా ఇలా వెళ్తూ ఉంటే వాడితో పాటు ఒక సించర్ ప్రాణమయ శరీరం కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇది చూస్తూ డ్రైవ్ చేయకండి, అప్పుడు ప్రాణాయామం చూస్తూ డ్రైవ్ చేసుకోవద్దు. అబ్బా అర్థమైనా నేను చెప్పింది, అప్పుడు ఆ పని చేసుకోండి. వంట చేస్తున్నాం, ఒక గట్టి కింద పడింది, కింద పడింది అన్న శబ్దం ఉంది మీకు, గబుక్కుని తీసి తీస్తాడు. అసలు ప్రాణమే శరీరం ఏం పని చేసిందో మీకు అర్థమైందా? మీ శరీరంలో ప్రాణమే లేకపోతే అది కింద పడ్డా వినిపించదు. ఉదాహరణ అర్థమైందా? అంచేత మీకు కనిపించేది ఏమంతా కూడా భౌతిక శరీరం వల్ల కాదు, ప్రాణమే శరీరం వల్ల వింటారు, చేస్తారు, అన్నీ చేస్తారు. దానికి ఇది ఒక పనిముట్టు లాంటిది, ఓ పనిముట్టు అంతే మన శరీరం. మనం దీనికి ఎంత గంధర్వం అని చూసుకుంటాం, గరిటి తీసాం, ఇలా వదిలేస్తాం. ఈ శరీరం అంటే అంతలాగా శరీరాన్ని ఉపయోగించుకోవటమే తప్ప, ఇది ఒక పరికరమే తప్ప అసలు దీనికి ఏమీ లేదు. కళ్ళు ఉంటాయి, ప్రాణం లేకపోతే కళ్ళు ఉన్న పని చేయదు. ప్రాణ శరీరాలు ఉంటేనే ఐదు ప్రాణాలు ఉంటాయమ్మా మనకి. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కొంచెం కష్టంగా ఉంటుంది, అంటే కొత్తది కనుక అందులో కష్టం ఏం లేదు. ఐదు ప్రాణాలు మన శరీరంలో ఉంటాయి, మా శరీరంలో. చాలా జాగ్రత్తగా వినండి. అపాన శక్తి అనేది కింద వైపు ఉంటుంది, ఇక్కడ నుంచి కాళ్ళకి, దానికి, ఈ కింద వాటికి అన్నిటికీ కూడా ఉండే ప్రాణ పేరుని ఏమంటామంటే అపాన ప్రాణము. అర్థమవుతుంది కదా? ఇదేం కష్టం కాదు కదా. ఈ కింద నున్నవంతా కూడా అపాన వాయు. ఇక్కడి నుంచి అంటే చుబుక, అందుకే లలిత సహస్రనామంలో దీనికి చాలా అద్భుతమైనటువంటి పేరు ఉంది, నాకు గుర్తు రావటం లేదు ఏంటో. లలిత నామంలో ఈ పేరు ఉంది, దీనికి చాలా అందమైన పేరు ఉంది, అద్భుతంగా ఉంటుంది. ఆ పేరు గుర్తుందమ్మా? అది ఆ పేరు ఎందుకు చూసుకోండమ్మా, నాకు వినిపించలేదు, అది కారణం నా బ్రెయిన్. ఓకే, లలితలో ఉంది ఆ పేరు, అర్థం చేసుకోండి. అది ఉంది ఇక్కడ నుంచి ఇంతవరకు ఈ ఎముకలు, ఇక్కడి వరకు ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి ఇక్కడ క్లియర్ అందరికీ రెండు మూడు సార్లు అంటే మీకు అర్థమైపోతుంది, ఇంకా మర్చిపోరు కూడా. మంచి భాష భారతీయుల యొక్క గొప్పతనం అది. అమెరికా వాడికి చచ్చాను నేను చెప్పటానికి, అప్పుడు నా బ్రెయిన్ కూడా కరెక్టే ఉంది, నేను చెప్పలేకపోయినా అండి, మీకు అర్థమైపోతుంది. ఇది కటి అంటారే, కటి అయినా ఇదివరకు అయితే వండానం అది వాడేవారు, కారణం అందుకు దాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి అది లేదు కనుక లేదు, కానీ లలితకి వాళ్ళకి మీకు కనిపిస్తుందమ్మా. ఒకసారి ఆ విషయం ముందు పెట్టగలవమ్మా, ఫోటో తీసి చూపించగలవా? అమ్మ తీయటం కష్టమంటే పీకబాక, ఇప్పుడు పీక ఇక్కడ ఉందిగా, ఇవి కనిపిస్తున్నా ఏం గురించి చెప్తున్నాను. ఓకే ఓకే, ఎక్కడ కనిపిస్తుంది కదా మీకు, అది అక్కడ కొంచెం కిందకు వస్తుంది. ఆ కిందనంతా అపాన వాయువు, ఈ కిందనంతా. ఓకేమ్మా, మీకు అనిపిస్తే చాలు. ఇగో ఇక్కడ అందుకు పెట్టుకునేవారు పూర్వకాలంలో, దాన్ని ఉపయోగించడం తెలిస్తే అలాగో ప్రాణాయామం తెలిస్తే అప్పుడు ఈ ఆభరణాలన్నీ కావాల్సి వస్తాయమ్మా. చివరికి ఇది డబ్బుతో కోసమే గుర్తు చేస్తున్నారు, డబ్బు కోసం వాళ్ళు ఏం చేయలేరు ఋషులు, వాళ్ళు డబ్బులు కిందకి రావడానికి. అంతే, ఇదంతా ఉదాహరణ ఎందుకు చెప్తున్నారంటే ఇదో దీనికి కిందనే అపాన వాయువు ఉంది. ఓకేనా? వెరీ క్లియర్. కిందనంతా ఈ వేళ్ళు, ఈ కాళ్ళు, ఈ మధ్య ఉండే సెక్స్ ఇదంతా దేని మీద ఆధారపడింది? అపానవాయువు మీద ఉంది. వెరీ క్లియర్. అపానవాయువు యొక్క పదం ఒక్కటి మాటలో నేర్చుకోండి, బయటకు వదులుట. వదిలేయటం, బయట నుంచి ఏ శక్తి అయినా తీసేయాలి అంటే అపానవాయువు ఉపయోగపడుతుంది. మళ్ళీ శరీరాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే నడవాలి కదా, పొయ్యాలని చేతిని, అదే అపానవాయువు. అడుగులు అదే అపానవాయువు. ఇంత అపానవాయువు అంటే నెగిటివ్ అనుకోకండి మీరు, నెగిటివ్ మాట కాదు అది, ప్రాణం అమ్మా అది. కానీ ఆ ప్రాణం ఏంటో అర్థమైందా మీకు? ఏది మీ శరీరం నుంచి బయటికి తీసుకెళ్లేదు? యూరిన్ టైట్ నుంచి. ఏంటంటే అర్థమైనా వినిపిస్తుంది? రాత్రి వెళ్తాం, అదంతా దేని వల్ల వెళ్తుంది? అపానవాయువు వల్ల వెళ్తుంది. అది కరెక్ట్గా వెళ్తా లేదు అంటే డైజెషన్ కరెక్ట్గా అవ్వదు. ఇంక చచ్చామన్నమాట. ఆ టాబ్లెట్ వేద్దాం, ఈ టాబ్లెట్ వేద్దాం, పోషణ కరెక్ట్గా అవ్వటం లేదు అంటే ఇదంతా దేనికి? అపానవాయువు కరెక్ట్గా లేదు. కానీ మీ అపానవాయువు అనుకోకండి, సినిమాలు ఏదో చూపిస్తూ ఉంటారు కదా, చెప్పు రొట్టుగు రొట్టుగు అని చూపిస్తూ ఉంటారు ఏదో సినిమాలు, ఆ డగులు కాదు. కానీ భౌతిక శరీరం అవి. కానీ ప్రాణశక్తి అంటే మన భాష అర్థమైంది ఏం చెప్తున్నాను. ఉదాహరణ నేను కావాలని ఎందుకు ఇస్తానంటే బుర్రకి ఎక్కిపోతాయి. ఇది కింద నుంచింది అపానవాయువు. దాని ముఖ్యమైన పని ఏంటి? కలపటం, చేయటం, తీసుకెళ్ళటం, శరీరంలో ఉన్న చెత్త అంతా తీసేయటం, అది అపానవాయువు యొక్క శక్తి. వెరీ క్లియర్. అపానవాయువు అంటే శక్తి అని గుర్తుంచుకుంటా. అపానవాయువు పనికిరాని అనుకున్నాం, అది లేకపోతే చచ్చాం మనం. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇప్పుడు నడిచి ఇక్కడికి వచ్చారు అపానవాయువు వల్లే. ఇంకే అపానవాయువు నెగిటివ్ కాదు. అర్థమైందా? ఆ మాట చెప్పడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నారు. ఇంకైతే గబుక్కున్న అపానము అంటే మేము బుర్రకేసింది అంటే వేస్ట్. వేస్ట్ కాదమ్మా, నువ్వు శరీరాన్ని కదపాలి, అది చెయ్యాలి అనుకుంటే అపానవాయువు వేయాల్సిందే. వెరీ క్లియర్. ఇది అపానవాయువు. ఇక్కడ రిప్స్ ఉంటాయి కదా, ఎముకలు. ఇక్కడ నుంచి ఇంతవరకు ప్రాణశక్తి, ప్రాణశక్తి. మరి మధ్యన సమానం, అపాన ప్రాణ సమానం. కానీ సమానం అంటే బయటే కాదు, రౌండ్గా చూడాలి మీరు. శరీరం ఇది, శరీరం అని చెప్పానంటే ఈ ముక్కలో లేదు, ఈ వెనకాతల కూడా ఆరు అంగుళాల చుట్టూ ఉంటుంది శరీరం. ఈ భౌతిక శరీరం ఎలా ఉందో దాని చుట్టూ ఆరు అంగుళాల దూరంలో ఉంటుంది. కానీ లోపల ఎక్కడుంది? లోపల ఉంది, సెంటర్లో వస్తుంది. అందుకని దీన్ని కరెక్ట్గా ఉంచుకోమంటాం. ఎందుకు కరెక్ట్గా పెడుతున్నాం అంటే ఇది అడ్డబిడ్డంగా అయిందనుకోండి, ప్రాణశక్తి అటు ఇటు డిస్టర్బ్ అవుతుంది. కరెక్ట్గా ఉంటే స్థిరం, సుఖం, ఆసనం. స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఎందుకు కరెక్ట్గా ఉంటాయి అప్పుడు ప్రాణాలన్నీ? మూడు ప్రాణాలు అర్థమైపోయాయి కదమ్మా, అపాన ప్రాణ సమాన. పైకి వెళ్తుంది, ఇంకొక శక్తి పైకి వెళ్తుంది, ఉదాహరణ పైకి వెళ్తుంది. ఉదాహరణ ఉదాహరణ అంటే పైకి వెళ్తుంది. ఇంతవరకు ఇంతవరకు ఉంటుందమ్మా ఉదాహరణ. ఈ ఉదాహరణ అవి కరెక్ట్గా ఉంటే కళ్ళు అవి కరెక్ట్గా ఉంటాయమ్మా. ఇప్పుడు కళ్ళ కూడా అది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, క్యాటరక్ట్ లేదు, ఏముండదు. పేర్ల గురించి చెప్పాను అందుకు మీరు. ఉదాహరణవాయువు అంటే ఇది ప్రాణము, సమానము, ఉదాహరణము. మొత్తం శరీరంలో తిరుగుతుంది. బ్లడ్ ఎలా వెళ్తుందో, మన బ్లడ్ ఎలా వెళ్తుందో మీకు తెలుసు కదా, అది జ్ఞానము. అంటే మన బ్లడ్లో కరెక్ట్గా సర్క్యులేషన్ జరిగితే ఏ శక్తి జరుగుతుంది? జ్ఞాన శక్తి జరుగుతుంది. ఉదాహరణ ప్రాణ సమాన ఉదాహరణ ఎన్ని ఉన్నాయి? ఐదు అయ్యాయి. అర్థమైందా? ప్రాణాయామం గురించి చెప్పడానికి చెప్తున్నా ఇదంతా కూడా శక్తుల్లో ఎలా చేయాలో. ఇది ఏది కూడా మీరు చేసేది కాదు అని అర్థమైపోయింది కదా. ఇది గాలి వెళ్తుంది, భౌతిక శక్తి. అర్థమైందా? గాలి లోపలికి వెళ్తుంది, వస్తుంది, ఇది గాలి. గాలి భౌతికం, అది ప్రాణానికి సంబంధించింది కాదు. ప్రాణం చాలా సూక్ష్మమైంది. అది మన శరీరంలో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? బ్లడ్స్ ఉన్నాయి. బ్లడ్ వెసల్స్ శరీరం అంతా ఉన్నాయి కదా, ఎక్కడున్నాయి? అంతా ఉన్నాయి. ప్రాణమే శరీరం ఉంది కదా మనకి, ఈ శరీరంలో ఉందంటే. మరి ప్రాణ శరీరంలో ఏముంటాయి? నాడులు ఉంటాయి, 72,000 నాడులు ఇంకా ఉన్నాయంటాయి. ఇప్పుడు బ్లడ్స్ నెర్వ్స్ పక్క పక్కనే ఉన్నాయి కదా, ఇక్కడ బ్లడ్ ఎక్కడ నుంచి ఉంటుందో దాని పక్కనే నెర్వ్స్ ఉంటాయి. నెర్వ్స్ అనే పెట్టుకుంటాం మనం, ఇది భౌతిక శరీరం, మన నెర్వ్స్ పట్టుకోవచ్చు. కానీ ఎక్కడున్నాయి? ఎక్కడెక్కడ బ్లడ్స్ ఉన్నాయో అక్కడక్కడ నెర్వ్స్ ఉన్నాయి. ఈ నెర్వ్స్ పక్కనే, ఇవి బ్లడ్ పక్కన వెళ్తున్నాయి కదా, వీటి పక్కనే నాడులు ఉన్నాయి, అది ప్రాణశరీరంలో ఉన్నాయి. అందుకని ఆ మాట వేర్చుకుందాం, ఇంగ్లీష్లో నెర్వ్స్ అనే అనుకుందాం వీటిని. ఇది అంటే ఏంటి? ఈ 72,000 నాడుల్లో ఉంటుంది. వెరీ క్లియర్? క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొక మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన శరీరంలో రక్తి వేటి నుంచి వెళ్తుంది అంటే హార్ట్ వల్ల. హృదయం పట్టుకుంటూ ఉంటే మొత్తం శరీరంలో మొత్తం నెత్తి వెళ్తుంది. నెరుగున్నాయి, నెరుగు ఇంగ్లీష్లోనే అనుకుందాం మనం, అంటే నాడులు నెరుగు కన్ఫ్యూజ్ అవుతాం. ఇది ఇంగ్లీష్లో చెప్తున్నా, నెరుగు అనే గుర్తుంచుకోండి. ఇవంతా నెరుగు ఉన్నాయి. ఈ నెరుగన్నీ ఎక్కడ సెంటర్ అయ్యాయి? శిరస్సు నుంచి, హృదయం నుంచి నెత్తురు, బిర్రు నుంచి నెరుగు. వెరీ క్లియర్. నాడులు ఎక్కడి నుంచి వస్తాయి మన శరీరంలో? అది ఉండే ఉంటుంది కదా. అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నామండి? బ్లడ్ అర్థమైపోయింది, నెర్వ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థమైంది. మరి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? అది చాలా ముఖ్యం. అందుకు ఇదంతా చెప్తుంది. అది బ్రహ్మభూతంలోనే ఉంటుందమ్మా, ఎక్కడో బయట ఎక్కడ ఉండవు. ఖచ్చితంగా హృదయం దగ్గరే ఉంటుంది, హృదయం దగ్గరే ఉంటుంది. కానీ హృదయం కంటే ఎక్కడి నుంచి ఉంది? ఒక పాయింట్ దాని గురించి హృదయం చేసుకుంటే చాలు. ఎక్కడుంటే ఉంది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడే పనిచేస్తుంది. అర్థమైందా? ఎక్కడుంటుంది అది ప్రాణశక్తి? ఇక్కడెక్కడో వస్తుంది, ఒక బిందువు ఉంటుంది. అందుకని హృదయంలోనే ప్రాణశక్తి ఉంది. అది పక్కకు పోతే ప్రాణం పోతుంది, ప్రాణం పోతే హృదయం పోతుంది, అన్ని పోతుంది. ఇంతవరకు అర్థమైంది కదా, ప్రాణాన్ని ఎక్కడ చూసుకోగలగాలి. కానీ అక్కడి నుంచి 5 ప్రాణాలు బయటకు వస్తాయి. ఇక్కడి నుంచి ఎలా అయితే బ్లడ్ వెళ్తుందో, ఇక్కడి నుంచి ఎలాగైతే నెర్వ్స్ వెళ్తాయో, ఇక్కడి నుంచి 5 ప్రాణాలు వెళ్తాయి. ఎలా వెళ్తాయి? అది చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకోండి. బ్లడ్లోంచి నెత్తురు వెళ్తుందమ్మా. ఇక్కడి నుంచి బ్లడ్ ఒకేలాగా వెళ్తుంది, ఇక్కడున్న బ్లడ్ ఒకేలాగా ఉంటుంది. కానీ ఇక్కడ నెరు బ్లడ్ ఏం చేస్తుంది? ఇక్కడికి ఉపయోగించేస్తుంది. ఇక్కడ బ్లడ్ తిని పనిచేస్తుంది. అంటే ఇక్కడున్న బ్లడ్ హార్ట్ గురించి శక్తి ఇస్తుంది, బ్లడ్ నెత్తురు. మరి ఇక్కడ నెత్తురు, కానీ బ్లడ్ ఒకటే. అర్థమైంది ఈ విషయం? చాలా జాగ్రత్తగా అర్థమైంది. అర్థమవుతుందా? బ్లడ్ ఒకటే, అదే నెత్తురు కంటికి వెళ్తే నీదే నెత్తురు, కనుకలు కనిపిస్తుంది. అదే నెత్తురు ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తే ఏం వినిపిస్తుంది? ఇది అర్థమైంది కదా. అలాగే 5 ప్రాణాలు అని అంటున్నావు నువ్వు, కానీ ఉన్నది ఒకే ప్రాణశక్తి. అది వేరువేరు భాగాలలో వెళ్ళినప్పుడు దానికి వేరువేరు పేర్లతో చెప్తాము. నెత్తురు దెబ్బ తగిలింది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే తోడు నుంచి వస్తుంది నెత్తురు. ఇక్కడ తగిలితే చేతి నుంచి నెత్తురు వచ్చింది. కానీ ఈ నెత్తురు ఒకటే, టెస్ట్ చేస్తే ఒకటే. కానీ ఇక్కడున్న నెత్తురు ఎక్కడుంది? కళ్ళ మీద ఉంది. ఇక్కడున్న నెత్తురు తేడా అర్థమైందా? అంటే ప్రాణం ఒకటే. కానీ అది ఎక్కడికి వెళ్ళి పని చేస్తుందో దాన్ని బట్టి అపాన సమాన ప్రాణ ఉదాన అంటాం. కానీ ఈ చుట్టూ తిరుగుతుందే వ్యాన, అది అంతా ఒకటే. ఎదుటి ఇంతవరకు అర్థమైందా మీకు? అంచేత మీరు సాధనలు అవి చేసి ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక ప్రాణం వెళ్తోంది, ఇక్కడికి వెళ్ళి ఇంకో ప్రాణం కాదు, ఇక్కడికి వెళ్తున్నటువంటి ప్రాణాలను ఉదాహరణ అంటాం, ఇక్కడుంటే సమాన అంటాం. అర్థమవుతుందో తేడా? కానీ అంతా అర్థమైంది, ఒకే ప్రాణం. అందువల్ల ప్రాణశక్తి ప్రాణము అని ప్రాణ అంటాం. అందుకని ప్రాణం చాలా ముఖ్యమైంది. వెరీ క్లియర్. చాలా క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న సూచన, ఇది ఒక సాధన అర్థం చేసుకోండి. ఒకటి మీకేం చెప్పాను, డీప్ బ్రీదింగ్, లోతుగా గాలి పీల్చి పూర్తిగా గాలి వదిలేయాలి. ఇది వాయువు గాలి. కానీ దీంతో పాటు ప్రాణమే వెళ్తుంది. ప్రాణం వెళ్తేనే మీకు ఏదైనా, ప్రాణమే లేకపోతే ఏదేం పని చేయాలి? ఇంతవరకు అర్థమైంది కదా. ఇంకేత మేము గాలి పీల్చుకున్నాం, మీరు చూడ ఏమవుతుందో, గాలి మీరంతా లోపలికి తీసుకెళ్తుంటే ఇక్కడికి వెళ్తుంది, వదులుతున్నప్పుడు ఇక్కడి నుంచి లోపల నుండి బయటకు వెళ్తున్నాయి. అది అర్థమైందా? గాలి వృద్ధి చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే కంటి కనిపించింది అంతే, ఏదో పెద్ద సాధన అది అక్కడ మీకే అర్థమవుతుంది. చూసుకుంటే జాగ్రత్తగా గాలి పీల్చుకున్నారు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందా? గాలి పీల్చుకోండి, ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. గాలి ఎక్కడికి వెళ్తుందో, ఇక్కడికి వెళ్తుందా, ఇక్కడికి వెళ్తుందా? గాలి గాలి ఇక్కడికి వెళ్తుంది, అవునా? ఇక్కడి నుంచి వెళ్ళింది, ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. క్లియర్? అంటే ఏ రెండు ప్రాణాలు పనిచేసాయి? ఉదాహరణ ప్రాణ. అర్థమైందా? మీరు గాలి పీల్చుకున్నప్పుడు ఈ రెండు పనిచేసాయని అర్థమైందా అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అర్థమైతే చాలు, నా భాష ఎలా చెప్పినా పర్వాలేదు. అడ్డదిడ్డంగా ఈ ప్రాణము, ఈ ప్రాణము నిండుగా పీల్చుకుందాం. ప్రాణాలు వాయువు కాదు, కానీ గాలి పీలిస్తేనే అవి వెళ్తాయి, అది వేరే విషయం. కానీ మీ దృష్టి దీని మీద చూడకండి. ఉదాహరణ ప్రాణ, వెరీ క్లియర్. గాలి పీల్చుకుంటున్నప్పుడు అవి రెండు చూసుకోండి. ఏ ప్రాణాలు వెళ్తే? ఉదాహరణ ప్రాణ. ఓకే, ఎదుగుతారు. ఇప్పుడు సమాన ఉదాహరణ వదిలేస్తున్నా, కరెక్ట్ అర్థమైనా? ఆ ప్రాణాలు కదులుతాయి, ప్రాణాలు అవి కదులుతాయి. మీకు తెలియకపోయినా అదే జరుగుతుంది. అంత పెద్ద నియమాన్ని పెట్టుకోకల్లే, కానీ తెలుసుకుంటే దాన్ని ఉపయోగించుకోగలుగుతుంది. వెరీ క్లియర్. సమాన వాయువు, ఇంకొక ప్రాణం ఉందే, మరి రెండు చెప్పాను ఇప్పుడు. ఉదాహరణ ప్రాణ పెంచుకున్నారు, వదులుతున్నప్పుడు ఏం చేస్తుంది? సమానము. ఇంకా శరీరం అంతా తిరిగేది ఏంటి? యాన. అది శరీరం మొత్తం మీద ఉన్నట్టే ప్రాణ శరీరంలో మొత్తం ఉంటుంది. ఐదు ప్రాణాలు అర్థమయ్యేమా? వెరీ క్లియర్. అది మనస్సు చేసుకుంటూ కాస్త బిల్లకి గాలి పీల్చుకుని వదలండి, చూసుకోండి ఒకసారి. అది చేసుకోవాలి, అప్పుడు ప్రాణాలు కదులుతాయి. ఏం జరిగాయో తెలుసుకోండి. కానీ ఇదంతా చేస్తున్నా బ్లడ్ ఎలాగైతే అన్ని చోట్లకి వెళ్తుందో, యానము అన్ని చోట్లకి వెళ్తుంది. వెరీ క్లియర్. క్లియర్గా అర్థమైందమ్మా? చేసుకోండి. అది డౌట్ ఉంటే అడగండి అమ్మా, దాంతో ఆపుతాను నేను. ఇక మీకు అర్థం అవ్వకపోతే అడగాలి. మీరు నా భాష ఎంత స్పష్టంగా చెప్పానో నాకు తెలీదు, కానీ మీకు అర్థం అవుతే ఉండేది అదే. యాన ప్రాణ గాలి లోపలికి వెళ్ళింది, వదులుతున్నప్పుడు సమాన అపాన వదిలేశారు. శరీరం మొత్తం మీద ఏం వెళ్తుంది? యాన. ఈ ఐదు ప్రాణ శరీరాల్లో శక్తి ప్రాణాయామం, అది కరెక్ట్ ప్రాణాయామం. ఇప్పుడు మనసు దాని మీదకి వెళ్తుంది, ఈ శరీరాలు దాని మీద కాదమ్మా. కానీ అది ఎలాగో జరుగుతుంది. నువ్వు వ్యానము ప్రాణాలను పీల్చుకుంటే గాలి వెళ్తుందా లేదా? వెళ్తుంది, వదులుతున్నావు. నువ్వు గాలి గురించి అర్థంలే, ప్రాణశక్తి కింద నుంచి పైకి. అది భగవద్గీతలో ఉన్న శ్లోకం, నేను చెప్పలేను. ప్రాణాపాన సమాయుక్త అది అది అంటే ఆ శ్లోకం చెప్తాం, అర్థమైందా? ప్రాణము అపానము సమానం అవ్వాలి. అదే ఒకటే, నువ్వు ఇష్టం లేకపోయినా అదే జరుగుతుంది. మీకు తెలుస్తే బాగా జరుగుతుంది. పేర్లు మూసుకుంటే రాసుకోండమ్మా. గత లోమ విలోమ ఇప్పుడు చెప్పను, ఇది బాగా అలవాటు చేస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది, నువ్వు గాలి పీల్చుకుంటే జరిగేది. అదే లోపల పీల్చుతున్నప్పుడు, వదులుతున్నప్పుడు, అప్పుడు మీ ప్రాణశక్తి డెవలప్ అవుతుంది. కానీ ధ్యానం ఇంకా చెప్పలేదు నేను, ఇవాళ అంతవరకే ఆపుతున్నాను. చూసుకోండి, ఈ శ్లోకం భోజనం చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారో అదే అర్థమైంది. చూసుకోండి, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్త. ఇప్పుడు అర్థమైందా మీకు? ప్రాణ అపాన సమాయుక్త, ప్రాణాపాన సమాయుక్త పచాన్నం చతుర్విధం. అందుకు చదువుతాం ఆ శ్లోకం, ఇందుకు చదువుతాం కూడా తెలియదు. కానీ తెలియకపోతే జరగదా? జరుగుతుంది. తెలిసి చేస్తే సైన్స్ అంటాం, తెలియకుండా చేస్తే లైఫ్ అంటాం. అంత తేడా. తెలిస్తే సైన్స్ డెవలప్ అవుతుంది. ఇంకా రేపు సాయంత్రం నేను మీద మిగతా చెప్తాను నేను. కానీ ఇదంతా మీకోసమే కాదు చెప్తుంది, మొత్తం ప్రపంచానికి వెళ్ళాలి. అసలు ఈ విషయం ఎవరికి తెలియటం లేదు. లైఫ్ గురించి అసలు తెలియదు, ఇంకా జీవితం గురించి రాలేదు నేను. అసలు ముఖ్యం అది. గయాం త్రాయతీతి గాయత్రిలో ఉన్నాం, ప్రాణాలను రక్షించేది గాయత్రి. అందుకు గాయత్రి చేసుకోవాలి. ఇంకా ఒకసారి చేస్తామంటే ఏమన్నారా, వీలైతే అస్తమానం గుర్తుంచుకోండి, మనసులో అంతా ఉండకూడదు. అయితే అనుకుంటూ ఉండండి. ఒక పరీక్షకి హార్ట్ పెట్టి బాగా నేర్చుకుని వాడు అన్నం చేస్తున్నా ఏం చేస్తున్నా నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా? వాడు నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా? ఇదే అనుకో, కంటిన్యూస్గా అనుకో, అదే తీసుకెళ్తుంది, అదే తీసుకెళ్తుంది. ఇంకొక ఏదో చేయటం బదులు నీ తీసుకుంటాం కదా. కానీ దీంతో లింక సూర్యుడితో అవుతుంది. సూర్యుడికి ప్రాణాలకి శక్తి. మీరు ఇంకొక మాట చెప్పి వస్తాను, ఎందుకంటే ఋషి అనే మాట విన్నారా? ఋషులు, ఋషులు అనే మాట ఎప్పుడైనా విన్నారా మీరు? ఋషులు అంటే అసలు అర్థం ఏంటో తెలుసా? ఋషి అంటే ప్రాణము అని అర్థం. ఆ ఋషి మహర్షి రాజర్షి, వాడు ప్రాణశక్తి బట్టి టిక్కు పెడతాడు. సరే, నెక్స్ట్ క్లాస్. జై గురు.